ఉండాలి అది అనమాట. నా అదృష్టం నాకు అలాంటి కటాక్షోడి తగిలింది ఇవ్వజయ. భర్త గారు ఏమైనా సరే ఇంట్లోకి ఎవరు వద్దు రావని వద్దంటే నోరు మూసుకుంటా నడ్డెర కొట్టినా నేను పద్మాగర్ గారికి అన్నం పెడతానంది అంతే, నా మొహం మీద ఆవిడ. ఏది నేను గుమ్మంలోకి వచ్చాను రాగానే భార్య పనులు తగాద పడుతున్నారు అంటే విధానికి భర్త గారికి నేను అంటే అభిమానులు కానీ ఈ మొగుడు పిల్లలకి ఏదో తేడా వచ్చింది అక్కడ. అందుకని తేడా వచ్చి నువ్వు పిలిచావు కనుక ఆయనకి నేను దండం పెట్టనన్నాడు. నువ్వు దండం పెట్టకపోతే దండం వేస్తానంది. అయి బాబా ఇంకెప్పుడు ఆయన ఎదుర్కొంటే అసలు కొట్టగా బాబా ఆయన టీవీలో చెప్పేస్తాడు మళ్ళీ ఆయన దండం పెట్టాడు. అందుకే నేను టీవీలో వాడు పేరు చెప్పట్లేదు కానీ లేకపోతే ఆ దంపతులు పేరు చెప్పకుండా వాడు ఆయన ముందే చెప్పాడు, గురువు గారు మా కర్మగాలి బియ్యం గుండా పడ్డామండి బాబు గుమ్మల్లోకి వచ్చి ఇప్పుడు తిట్టుకున్నాం దయతో మా పేర్లు మాత్రం మీరు టీవీలోకి ఎక్కించుద్దండి అన్నాడు అని కాళ్ళకి దండం పెట్టేశాడు. ఇంకా దండం పెట్టిన వాడి గురించి టీవీలో ఏం చెబుతాం, అందుకని మీరు ఎలాగ ఎప్పుడన్నా చెప్పకపోయారో అని ఆవిడ కూడా మొత్తం మీద భార్య భర్తలు ఇద్దరు దారిలోకి వచ్చాడు. వేరే విషయం ఎందుకు చెప్తున్నానంటే కాశీలో ఈ నలుగురిని జాగ్రత్తగా పట్టుకుంటే శివపరివారాన్ని పట్టుకుంటే ఈశ్వర కటాక్షం పొందుతాం. అటువంటి కటాక్షం లేక బయటకు వచ్చాం అనుకున్నారు వాళ్ళు, కానీ ఈశ్వరుడేమి కటాక్షం లేక గంటలేదు. కాశీ మహిమ అందరికీ తెలుసు, కాశీతో సమానమైన కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, వాటి మహిమ లోకానికి అందించడానికి అగస్త్యుడొక్కడే సమర్థుడు. అగస్త్యుని వల్ల కాశీ ఎంత గొప్పదో అటువంటి క్షేత్రముల యొక్క మహిమ బయటపడాలని కావాలని పంపాడు. ఇప్పుడు అగస్త్యుడు అక్కడి నుంచి రావడం వల్ల ఏమైపోయిందనమాట, దక్షిణ కాశీ భీమేశ్వరుడు దక్షారామ భీమేశ్వరుడు యొక్క మహిమ బయటకు వచ్చింది. దక్షారామంలో భీమేశ్వరుడిని దర్శనం చేస్తే కాశీ వెళ్ళినట్టే, కాశీలో మరణించడం వల్ల వచ్చే ఇంచుమించు ఫలితం దక్షారామ భీమేశ్వరుడి వల్ల వస్తుంది. అందుకనే వ్యాసుడు కూడా అమ్మవారు ఏమంటుందో తెలుసా, వెరవకుమో కుమార పదివేల విధంబులనైన నిన్ను నే మరవ మరేడకుం జనుటమాని సుఖంబున దక్షవాటికన్ తురగలిగొన్న సమ్ముదముతో వసియింపు భీమనాయకుండరగొరలేని వెల్పుని హిరాభ్యుదయంబులు నీకు కూరెడిందండి. వ్యాసుడిని ఒకసారి శివుడు పొమ్మన్నాడు, కాశీ వదిలి పొమ్మంటే అప్పుడు ఆయన ఏడుస్తూ పెడుతూ ఉంటే నువ్వు భయపడకు ఇక్కడ కాశీలో ఉన్నప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ భీమేశ్వరంలో ఉంటే దక్షారామ భీమేశ్వరుడిగా ఉన్న స్వామివారికి కోపం ఉండదు, ఆయన అరగొరలేని వేల్పు అంటే కల్లా కపటం మర్మం కోపం లేని అమాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళు అన్ని శుభాలు కలుగుతాయి, ఇక్కడున్న ఫలితం అక్కడ వస్తుందండి. అందుకనే భీమేశ్వరుడు మహాదేవత. ఆ విషయం చెప్పడానికి ఈయన అక్కడికి పంపాడు అసలు విషయం అది. ఈ వంకతో అగస్త్యుడికి మొత్తం యాత్రలన్నీ చేసే అవకాశం వచ్చింది. నిజంగా ఆయన ఒక్క కాశీలోనే ఉంటే కాశీ తప్ప ఇంకెవరికి తెలిసేది కాదు, కానీ అగస్త్యుడు యావత్ ప్రపంచం తీర్థయాత్రలు చేశాడు, ఆయన తిరగని స్థలం లేదు. అక్కడి నుంచి తిరుగుతూ ఎన్నో గుళ్ళు చూసి 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 కొల్హాపురం వచ్చాడు. కరవీరపురం అంటారు సంస్కృతంలో, ఇప్పుడు మహారాష్ట్రలో కొల్హాపూర్ అంటున్నామే, దాని అసలు పేరు కరవీరపురం, కొల్హాపురం కొల్హాపురం అయ్యింది. అక్కడికి వచ్చి లక్ష్మీదేవికి ఆయన ఒక గొప్ప స్తోత్రం రాశాడు. ఆ స్తోత్రాన్ని మీరు రోజు అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు. అందులో ఎంత అద్భుతమైన లక్ష్మీ స్తోత్రం ఉండేది, అందులో లక్ష్మి ప్రసీత సతతం నమతాం శరణ్యే, ఆ శ్లోకాలన్నీ ఆయన రాసింది, కాశీఖండంలో శ్లోకాలు అనమాట. క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీత సతతం నమతాం శరణ్యే అని లక్ష్మీదేవి మీద అద్భుత స్తోత్రం రాశాడు. అప్పుడు కొల్హాపుర మహాలక్ష్మి అంది, నాయన ఎందుకు నీ విధంగా నువ్వు మోక్షలక్ష్మిని పొందుతావు లక్ష్మిని పొందుతావు, రాబోయే యుగములో ఇప్పుడు 28వ యుగం కదా, ఈ 28వ యుగంలో ప్రస్తుతం కృష్ణద్వైపాయనుడు అనే ఆయన వ్యాసుడు, నువ్వు 29వ ద్వాపర యుగంలో వ్యాసుడిగా పుడతావు, పురాణాలు రాస్తావు లోకానికి అందిస్తావు, ఆ తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వస్తావని వరం ఇచ్చింది. ఇప్పుడు రాబోయేవాడు ఆయనే, మనకి వ్యాసుడు నెక్స్ట్ వ్యాసుడు ఆయన, రాబోయే వ్యాసుడు 29వ వ్యాసుడు అగస్త్యుడు, ఆ తర్వాత 30వ వ్యాసుడు అశ్వత్థామ, ఆ తర్వాత వ్యాసుడు నేనే అయ్యి ఉండొచ్చు. చెప్పలేము ఏమో ఏం చెప్పగలం, మనం సాధన చేసి పురాణాలు చెప్పగా చెప్పగా మీరు అవ్వచ్చు. వ్యాసుడో భాసుడో ఇవన్నీ పదవులు అద్భుతమైన పదవులు, భగవంతుడి గట్టిగా పట్టుకుంటే మనకి గ్యారంటీగా భగవంతుడు మంచి పదవి ఇస్తాడు, కాకపోతే మోక్షమే కోరుకోండి మళ్ళీ పదవులు ఎందుకు కానీ మా నాయదారి పదవి. నేను ఒకసారి అడిగారు అవధానంలో, మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే పుచ్చుకుంటారా అని. నాకు ఒక్కే ఒక పదవి మీద ఉందండి నామినేటెడ్ పోస్టులో, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అవ్వాలని ఉంది. ఎందుకంటే ఆ వంకతో తిరుపతిలో డైరెక్ట్గా మహాద్వారం కూడా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అందుకని. అందుకని తప్ప నాకు వేరే పదవి, నాకు వేరే నాకెందుకు పదవి వేరే? ఎంతకాలం బ్రతికినా ఏ సామ్రాజ్యం వచ్చినా ఎంత సంపద వచ్చినా ఉపయోగం లేదు. కానీ చక్క ఏ గవర్నర్గానో అయితే రోజు వీలున్నప్పుడనే నేను గ్యారంటీగా ఏమి వేరమని తిడిపోతాను. అందులో ఆవిడతో పాటు మరీ పెడతాను, ఆవిడికి తిరుపతి వెంకటేశ్వరుడు అంటే అంత ప్రాణం. హాయిగా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా కాశీ పెడితే గవర్నర్ గారికి మర్యాదలు ఉంటాయి, విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోవచ్చు. ఇలా క్షేత్రాలు చూడాలని పేరు. గవర్నర్గా నేను చేసే పని ఉందా? మొహం అవతల వాడు పెద్ద ముక్కో చిన్న ముక్కో ఎవడో వాడు ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు. ముక్కుమంత్రి వాడు ముఖ్యమంత్రి కాదు. ఆ ముక్కుగాడు ఏదో సంతకం పెట్టమంటే పెట్టడం తప్ప మేము చేసేది ఏమి ఉండదు. ఎటు వచ్చేటు పోయినా ఈ వంకతో మేము చక్కగా హాయిగా దేవతా దర్శనం చేసుకుంటాం. మీరన్నా కోరుకుంటారో బాబు, పుణ్యం ఉంటుంది. అప్పుడు నేను నా దగ్గర పురాణం వినడానికి వచ్చే దగ్గరగా ఇక్కడ అమెరికాలో ఈ శానోజీలో ఈ మిల్పిటాస్లో పురాణం అనే వాడిని కొంచెం గుర్తుపెట్టుకుని వీళ్ళకి కూడా దర్శనం చేయిస్తాను. నేను గవర్నర్ అయితే అందరికీ చేయించలేం, కానీ కొంచెం నాకు దగ్గరగా ఉండి నాకు సేవ చేసిన వాడు ఉంటారుగా వీళ్ళకి దర్శనం చేయిస్తాను. ఆ వంకతో అయినా అవ్వాలి. ఎందుకు చెబుతానంటే ఏదో భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మాత్రమే పదవులు ఉపయోగించుకునే పుణ్యాత్ముడు వాళ్ళు. అంతేగాని ఆయన ఏదో వ్యాసుడైపోయి ఉద్ధరించాలని కాదు, అమ్మవారి అనుగ్రహంతో వ్యాసుడయ్యి పురాణములు రాసి పురాణములు చెప్తే ఎప్పుడో ఒకప్పుడు ముక్తి వస్తుందని చేస్తారు కనుక ముక్తి పొందుతారు. పురాణములన్నీ వేదముల యొక్క సారం. అందుకనే పురాణములు చెప్పేవాడికి వచ్చినంత సులభంగా ముక్తి ఇంక దేనివల్ల రాదన్నాడు. నేను అనలేదు, వ్యాసుడు చెప్పిన వాటే చెబుతున్నాను, పురాణాల్లో ఉన్నవాడే చెబుతున్నాను. భాగవతంలో ఏముందండి? నిగమములు వేయి చదివిన, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్తమునన్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము వదా. ఎంత అద్భుతంగా చెప్పారు. వేయి వేదములు నిరంతరము చదివినా మోక్షం రాదు, కానీ భాగవతం అనే ఒక వేదం ఉన్నది, ఈ పురాణ వేదములు భక్తితో చదివితే ఈ జన్మలోనే మోక్షం తేలిక వస్తుంది. అది పురాణముల యొక్క మహిమ. అందుకే చిట్ట చివరి పురాణములకు ఆలయము అని శంకరుణ్ణి స్తోత్రం చేస్తున్నాం. శంకరుణ్ణి ఏమంటున్నాం? శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అని. శృతి వేదం, స్మృతి ఉపనిషత్తులు, వేదములు వేదాంతములు, పురాణానాం పురాణములకు ఆలయం నివాసస్థానం. ఆయనలో పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఈ మూడు ఆయనలో ఉన్నాయి. హీ ఈజ్ ది హౌస్ ఫర్ శృతి స్మృతి అండ్ పురాణాస్. ఆలయం అంటే హౌస్ అన్నమాట, మందిరం, ఒక నివాస స్థానం. అటువంటి భగవత్పాదుడైన శంకరుని గురించి నమస్కరిస్తున్నాను. ఆ శంకరుడు ఎటువంటి వాడు? లోక శంకరం, లోకమునకు శం అంటే సుఖమును కలిగించువాడు, శంకరుడు అంటే సుఖమును కలిగించువాడు. లోకమునకు సుఖము కలిగించే శంకరుడి గురించి, భగవత్పాదుని గురించి నమస్కరిస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? శృతి స్మృతి పురాణములకు నిలయము, కరుణాలయం, కరుణాస్వరూపుట్ట, కరుణ కూడా ఉంది ఆయనలో. అటువంటి ఆయనకి నమస్కారం అని అర్థం. అది పురాణం యొక్క గొప్పతనం. తద్వారా వ్యాసుడి స్థానంలోకి వెళ్ళి అగస్త్యుడు ముక్తి పొందడానికి కొల్హాపుర మహాలక్ష్మి దీవించింది. ఇంకా అదృష్టం ఏంటో తెలుసా? వ్యాసుడినేమో నువ్వు స్తోత్రం బాగా చేసావు, నన్ను క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రచీర సత నమతామ శరణ్యమని స్తోత్రం చేసావు, కాబట్టి నేను వ్యాసుని చేస్తున్నాను, మీ ఆవిడికి కూడా వరం ఇస్తున్నాను అని దగ్గరికి పిలిచి గాజులు ఇచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి పట్టు వస్త్రం ఇచ్చి బొట్టు పెట్టి నువ్వు కూడా మీ ఆయనతో పాటు మోక్షానికి రాను. అందుకని మంచి మొగుడు ఉండాలన్నారు. మంచి భర్త దొరికితే లాభం ఏంటనమాట? ఈ భర్తతో పాటు భార్యకు కూడా కొన్ని రకాలైన సౌకర్యాలు వస్తాయి. భర్త గారు వీఐపీ అయితే ఇవిడు కూడా పక్కన వీఐపీగా ఉంటుంది. దిక్మాల మొగుడు ఉపయోగం ఉంది. ఎప్పుడు చూసినా ప్యాకెట్ రైడ్ ఉన్నాడు అనుకోండి, లాస్ వేగాస్ పెడితే అంత లాస్ వేగాస్, మొత్తం వేగంగా లాస్ అయిపోతాడు అంత. అటువంటి వాడు కాకుండా మంచి భర్త లభించాడని కూడా సంతోషించింది ఆవిడ. అక్కడి నుంచి ఆ ఇద్దరు మహానుభావులు కనుక ఊరికే ముసరా వెళ్ళా నటిస్తోంది ఆవిడ, కొండెక్కలేదు అని ఆ కొండను వంచడానికి అన్నాడు తప్ప, ఆవిడ నిత్య నూతన యౌవన స్వరూపిణి, జరామరణములు లేనిది, భర్తతో కలిసి తీర్థయాత్రలు కాలినడకం తిరిగింది. శ్రీశైలం వచ్చారు కొల్హాపురం నుంచి వాడు. భ్రమరాంబ మల్లికార్జునులు చూశారు. అగస్త్యుడు చెప్పిన శ్లోకమే తెలుసుగా మీకు ఆ శ్లోకం. ఏమిటి ఆ శ్లోకం? అద్భుతమైనది. శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే అన్నాడు. శ్రీశైలం రాగానే అగస్త్యుడు లోపాముద్రని శ్రీశైల శిఖర దర్శనం చేయించి, లోపాముద్ర ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరం చూడు, శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మ ఉండదన్నాడు. రోజు మనం చదువుకుని ఈ శ్లోకం రాసినవాడు అగస్త్యుడు, చెప్పినవాడు అగస్త్యుడు. ఇది కాశీఖండంలో ఉంటుంది. అప్పుడు ఆవిడ నవ్వు నవ్విందండోయ్, ఎందుకు నవ్వావు అన్నాడు భార్య అని అందా భర్తకేసి నీ మొహం అని ఏదో చెప్పబోతుందని అర్థం. అందుకని ఆవిడ అలా నవ్వగానే ఈ విషయం కనిపెట్టి అదేమిటి అలా అన్నావు అంటే, అప్పుడు ఆవిడ ఏమందంటే మీరు మహాత్ములు పెద్దలు భర్త కాబట్టి మీ దగ్గర అడగడానికి చెక్కుతున్నాను అయినా అడుగుతున్నాను అని ఆవిడేమంది, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే ఇదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశిరిష్యతే. ఏమంటే ఇంతపూర్వం మీరు కాశీలో ఉన్నప్పుడు కాశ్యాంతు మరణాత్ ముక్తి అన్నారు, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు, చస్తే కానీ మోక్షం ఇవ్వదు కాశీ. ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం వచ్చి శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మ ఉండదు అన్నారు. ఇదం ఏవహి సత్యం చేత్, ఇదే నిజమైతే, ఏది శ్రీశైల శిఖరము చూస్తే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదన్న మాట నిజమైతే కిమర్థం కాశిరిష్యతే, ఇంకెందుకండి కాశీ వెళ్ళడం అని. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు, ఇంకెందుకు కాశీ వెళ్ళడం, కాశీలో చస్తే కానీ రాదుగా మోక్షం అంది. అంటే ఆవిడ ఉద్దేశం పునర్జన్మ ఉండదంటే మోక్షం వస్తుంది కదా అని. అప్పుడు ఆయన ఈ సందేహం విని ఏమన్నాడు, వేరేదానా అక్కడ అంతరార్థం విను చెబుతా విను, శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మ ఉండదు అంటే నీచ జన్మ ఉండదు, వచ్చే జన్మలో ఈ జన్మలో శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి రాబోయే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు మోక్షం వస్తుందని అర్థం. అంతేగాని అసలు పుట్టడమే కాదు. అక్కడ కొన్ని స్థలాలు ఉన్నాయట, బృందావనం అక్కడ భాగవతం విన్నవాడు, అలాగే సప్త మోక్షపురాలు అయోధ్య మథుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చేయవ సప్త ఇతే మోక్షదాయిన. అందులో ఒకటి అయోధ్య, రెండోది మథుర, మూడోది మాయా అంటే హరిద్వారం, తర్వాత కాశీ కాంచీ అవంతి అంటే ఉజ్జయిని ద్వారక. వీటిలో కాశీ ఎలాగో అక్కడ మరణిస్తే మోక్షం, మిగతా స్థలాల్లోకి వెళ్ళి పురాణములు వింటే ఆ ప్రభావం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణిస్తాడు, వచ్చే జన్మలో కాశీలో మరణించి యోగం వస్తుంది, ఆ జన్మలోనూ పై జన్మలో మొత్తమే కాశీలో మరణించి యోగం ఏదో ఒక జన్మలో వస్తుంది, అప్పుడు వాడికి ముక్తి వస్తుంది. ఇలా శ్రీశైల శిఖరం చూసిన వాడికి కొన్ని స్థలాలు ఉన్నాయి. కుంభకోణానికి వెళ్ళిన వాడికి, కుంభకోణం అంటే లేనిపోయిన అర్థం తీస్తున్నారు కానీ ఇప్పుడు కుంభకోణం చాలా గొప్పదండి. కాశీలో చేసిన మహాపాపం కూడా కుంభకోణానికి పెడితే పోతుందని పురాణంలో ఉంది. ఏమిటో తెలుసు మీకు, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కుంభకోణే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఇలాంటి ప్రదేశాలు అన్యక్షేత్రాలు, సాధారణ మానవులు జీవించే స్థలములలో చేసే పాపాలు ఉన్నాయి. ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఇంట్లోనో కొన్ని పాపాలు చేసాం. ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి. తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రములకు వెడితే ఈ ఇళ్లలో చేసిన పాపములు పోతాయి. కానీ తీరా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పాపం చేస్తేనో, పద్మాగర్ గారు తెలియకుండా ఆయన జేబులో సెల్ ఫోన్ ఎత్తుకుపోయనుకోండి, అప్పుడు అది హెల్లే కదా నరకే కదా. మరి పుణ్యక్షేత్రే కృతం పాపం కుంభకోణే వినశ్యతి, పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్రల్లో చేసిన పాపం కుంభకోణానికి వెడితే పోతుందిట. కుంభకోణంలో కూడా పాపం చేశాడు కర్మవీడు, అప్పుడేమవుతుంది కుంభకోణానికి వెళ్ళి కూడా ఆయన గురువుగారు చెప్పులు ఎత్తుకుపోతే అప్పుడు ఆ పాపం మరి పాపమే కదా. కుంభకోణే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, కుంభకోణములో చేసిన పాపం వారణాసికి వెడితే పోతుంది. తీరా వారణాసిలో కూడా పాపం చేశాం అప్పుడేవరా, వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసికి వెడితేనే పోతుంది, ఇంకెక్కడికి వెళ్ళిన పాపం. అంత గొప్ప శ్లోకాలు పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి కుంభకోణం చాలా గొప్పది. ఇలాంటి స్థలాలకు వెళ్ళడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే యోగం వస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది. కానీ వారణాసిలో లేదు, అక్కడ మరణిస్తే ఆ జన్మలోనే ముక్తి వస్తుంది అని చెప్పాడు ఆయన. అద్భుతంగా శ్రీశైలంలో చాలా కాలం ఉన్నాడు ఆయన. శ్రీశైలములో ఉన్న బండరాళ్ళన్నీ లింగాలట, గండ శిలలెల్ల శంభులింగం బులిందు లోపముద్ర, నా మాట విను, గండశిలలెల్ల శంభులింగంబులిందు చెంచువారెల్ల సిద్ధయోగులిచట. ఇక్కడున్న చెంచులు సిద్ధయోగులు. ఈ కొండ మీద శ్రీశైలం మీద ఉన్న ప్రతి బండరాయి ఒక శివలింగం. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు రాళ్లకి దండం పెట్టాలి. ఇక్కడ మలమూత్ర విసర్జన చేసినప్పుడు, ఈశ్వర మేము మానవులం, మాకు మలమూత్ర విసర్జన సహజం, కానీ నీ లింగాలను తెలుసు, అయినా విడిచిపెడుతున్నాం అని భక్తితో ఆ రాళ్లకి దండం పెట్టుకుని అప్పుడు మాత్రమే కొండ మీద మలమూత్ర విసర్జన చేయాలి. అక్కడ ఉమ్మేటప్పుడు కూడా పొరపాటున దేవుడు అనుకుని దండం పెట్టి లెంపలు వేసుకుని చేయమన్నాడు అతనికి. అక్కడున్న ప్రతి రాయి ఒక శివలింగం, అక్కడున్న చెంచులంతా కిరాతకులంతా వాళ్ళంతా మహా సిద్ధయోగులు. అందుకే శ్రీశైలంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు ఆయన. అక్కడ కొంతకాలం ఉన్నాడు. అక్కడ నుంచి దక్షారామ భీమేశ్వరం వెళ్ళాడు. పట్టిస వీరభద్రేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అభిషేకించి పూజించాట. వీరభద్రుడు అంటే ఆయన చాలా ఇష్టం. ఏం రాశారండి కాశీఖండంలో, వీరభద్రేశ్వరుడికి నిలువెత్తు అభిషేకం చేసేట ఆయన. ఆయన లింగం అంతా విగ్రహం అంతా ములిగిపోయేటట్టుగా పాలు పోసి అభిషేకం చేశాడు. ఇలా యాత్రలన్నీ చేశాడు ఆయన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన తిరిగి 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 ఒక దివ్యస్థలానికి వెళ్ళాడు. అదే మనకి మరీ ముఖ్యం. అదే గౌహతి అస్సాం. లోపాముద్ర పంచదశి మహామంత్ర అనుష్ఠానం చేసిన ఉత్తమురాలు ఆవిడ. మంత్రాలలో మీకు ఇందాక చెప్పారు కదా 7 కోట్లు ఉన్నాయని, అందులో పంచదశి అని ఒక మహామంత్రం ఉన్నది. ఆ మంత్రం నిరంతరం జపం చేసిన మొట్టమొదటి యోగిని ఎవరు భూలోకంలో అంటే లోపాముద్ర. అందుకే మీరు ఎప్పుడన్నా వీలుంటే లలిత త్రిశతి చదవండి సార్, అందులో ఏమనుంటుంది అమ్మవారి పేరే ఉంటుంది. ఇంకెంత ఎందుకు లలిత సహస్రనామాలు కూడా లోపాముద్ర అర్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అవున, అందులో ఏమనుంది లోపాముద్ర అర్చిత, లోపాముద్ర చేత పూజింపబడేది లలితది. త్రిశతి అని ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం ప్రత్యేకంగా భూలోకానికి రావడానికి మూల కారణం ఈ లోపాముద్ర. ఆ త్రిశతిలో ఉన్న అక్షరాలన్నీ కలపండి. మొదట శ్లోకం ఏమనుంటుంది, కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని అన్ని కకారాలతో మొదలవుతామన, ఆ కా తీసి పక్కన పెట్టండి. తర్వాత నెక్స్ట్ శ్లోకాలన్నీ ఏ అనే అక్షరంతో మొదలు పెడతాయి. ఏధమాన ప్రభాజైది అనేక జగదీశ్వరి అని ఏ, ఈ కా పక్కన ఏ చేర్చండి. ఇక్షిత్రి క్షణసృష్టాండ కోటిని శిరవల్లభ, ఈ కారం పక్కకి చేరుతుంది. ఆ తర్వాత లకార రూప లలిత లక్ష్మీ వాణి నిషేవిత అని వరసగా లకారాలు వస్తాయి. ఈ కా ఏ ఈ తర్వాత ఈ లా పెట్టండి. ఆ తర్వాత హ్రీంకార రూప హ్రీం పదప్రియ హ్రీంకార జప సుప్రీత హ్రీంమతి హ్రీం విభూషణ, ఇలా హ్రీంతో మొదలవుతాయి. అందుకని క ఏ ఈ లా హ్రీం. ఈ శ్లోకాలన్నీ అందులో ఉన్న శ్లోకాలన్నీ మొదటి అక్షరాలు చాటు చేరిస్తే 5, 6, 4, 15 అక్షరాలు మంత్రం తయారవుతుంది. మనం పంచదశి మహామంత్రం చెయ్యాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి భక్తితో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నాకు మంత్రం ఇవ్వండి అని అడిగి అప్పుడు మంత్రాన్ని అనుష్ఠానంగా స్వీకరించి చెయ్యాలి నిజానికి. అలా చేయలేని వాళ్ళ కోసం ఏం చేశారు, ఈ శ్లోకాలు రాశారు. ఈ శ్లోకాలు చదివితే వాళ్ళకి తెలియకుండానే పంచదశి చేస్తున్నాం మనం. రోజు పంచదశి మహామంత్రం చేసిన ఫలితం రావాలంటే త్రిశతి చదవడమే వరసగా. లక్ష్మణాగ్రజ పూజిత లాకిని లలనా రూపాల సత్తాడవ పాటిల వరస లకారాలు అన్నీ కనపడతాయి మీకు. అక్షరాలే పంచదశి మహామంత్రం. ఈ మహామంత్రం లోకంలో వ్యాప్తి చేసి భూలోకంలో బాగా జపం చేసిన మహాత్పురాలు లోపాముద్ర. వీళ్ళు ప్రపంచమంతా తిరిగారు, అనేక క్షేత్రాలు చూశారు. చూసి చూసి అత్యంత పవిత్రమైనటువంటి గౌహతి క్షేత్రం చేరారు. బ్రహ్మపుత్ర నది మధ్యలో గౌహతి దగ్గర ఒక గొప్ప కొండ ఉన్నది. ఆ కొండకి హయగ్రీవ పర్వతము అని పేరు. దాన్ని అస్సామీ భాషలో హోజో అంటే హార్స్ హెడ్ హోజో అంటే హార్స్ హెడ్ అనమాట. సంస్కృతంలో హయగ్రీవ, ఇంగ్లీష్లోనేమో హార్స్ హెడ్, అస్సామీ భాషలో హోజో అంటారు. చాలా గొప్ప పర్వతం, మణిపర్వతం అని కూడా అంటారు. మన శరీరంలో ఉన్న షట్చక్రములు మహాకాంతివంతమై ఆ కొండ దగ్గర ఉంటాయి. హయగ్రీవుడు అనే పేరుతో విష్ణుమూర్తి అవతారం ఇచ్చిన విషయం మీకు ఇదివరకు దేవీ భాగవతంలో చెప్తాను. ఆ హయగ్రీవుడు ఆ కొండ మీద 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు లలితాదేవి ఆయనకి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై ఆయనకి లలితా సహస్రనామం ఇచ్చింది, మహామంత్రములు ఇచ్చింది. అవి జపం చేస్తూ అక్కడే ఉండిపోయేవాడు ఆయన. ఆయన తెల్లగా ఉంటాడు, జ్ఞానానంద స్వరూపుడైన జ్ఞానానంద వయం దేవన్ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని ఆయన స్తోత్రం చేస్తాం. సకల విద్యలకి ఆయన నిలయుడైన అటువంటి జ్ఞానానంద స్వరూపుడు ఆయన విష్ణువు హయగ్రీవ అవతారంలో స్వచ్ఛమైన మణివలే, స్ఫటిక మణివలే తెల్లగా ఉంటాడు. ఆయన స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అది తెల్లగా ఉంటాడు. ఆయన దగ్గరికి ఈ తీర్థయాత్రలు చేస్తూ అగస్త్యుడు లోపాముద్ర వెళ్ళారు. నువ్వు చేస్తున్న జపం ఏమిటి అంటే నేను అమ్మవారి మంత్రం చేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అగస్త్యుడు అడగ్గా ఆ ఇద్దరిని కూర్చోబెట్టి వారికి పూర్తిగా లలితా సహస్రనామం చెప్పి ఆ తర్వాత ఇంకా అడిగితే తెలిసేది చెప్పాడు ఆయన. అందుకే మీకు అక్కడ ఏమనుంటుంది, హయగ్రీవాగస్త్య సంవాదే అని ఉంటుంది. లలిత సహస్రనామానికి కానీ త్రిశతి కానీ హయగ్రీవుడు అగస్త్యుడు ఇద్దరి యొక్క సంభాషణలో వచ్చిన బయటకు వచ్చిన స్తోత్రం ఇది అని. ఆ తర్వాత అక్కడ చాలా కాలం ఈ హయగ్రీవుడి దగ్గర స్తోత్రం వినడమే కాదు, మహామహిమ విని మంత్రోపదేశం కూడా పొందారు. హయగ్రీవుడు అంత తేలిక ఇవ్వలేదండో అగస్త్యుడికి. అగస్త్యుడు నాకు ఆ మంత్రం ఇవ్వయ్యా, పంచదశి మంత్రం అంటే నీకు మీ ఆవిడికి మంత్రం ఇవ్వాలంటే ముందు మా అమ్మని అడగాలి, నువ్వు అర్హుడువో కాదో అని మళ్ళీ కళ్ళు మూసుకుని అమ్మ ఈ ఇద్దరికి మంత్రం ఇవ్వచ్చా అంటే లోపాముద్ర అవసరం పుట్టింది, లోపాముద్ర అమ్మే ఇచ్చేయి అందుట అమ్మవారు. అప్పుడు లోపాముద్ర నా అంశ కాబట్టి ఆవిడకి ఇవ్వచ్చు, ఆవిడ మొగుడు కాబట్టి అగస్త్యుడికి ఇవ్వచ్చు అందుట అమ్మ. పెళ్ళి అవ్వడం వల్ల కొంతమందికి లాభాలు, బంగారం లాంటి భార్య వస్తే ఎన్నో లాభాలు. ఆయనకి ఆ విధంగా గ్రీన్ కార్డు వచ్చింది, ఏది మంత్రం పొందడానికి. మొన్న ఒక ఆవిడ అందులేండి, ఆవిడ ఉద్యోగానికి వచ్చిందిట, వాళ్ళ ఆయన ఒట్టి సన్నాసి, వాడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాడిని ఇంట్లో పెట్టుకుని పోషించి వాడిని డ్రైవర్గా ఉపయోగించుకుని ఉద్యోగం చేసుకుంటుంది హాయిగా. వాళ్ళ ఆయన తీసుకొచ్చి వాడికి ఏం ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఈవిడికి ఇక్కడ ఉద్యోగం వచ్చింది హాయిగాను. డిపెండెంట్ వేశాట, ఈ భర్తగారు వచ్చారట, పాప వచ్చిన భర్త ఒక్క పని మాత్రం చేశాడు, ఆయనకి డ్రైవింగ్ వచ్చు, ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుని వాళ్ళు ఆవిడ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా అదేదో ఉద్యోగానికి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ పాప ఆవిడకి డ్రైవింగ్ రాదు, ఆవిడకు ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ డిపెండెంట్ వీసా మీద భర్తగారు తీసుకొచ్చింది, ఆయనకి చక్కగా డ్రైవర్ పోస్ట్ ఇచ్చింది, ఈయన రోజు డ్రైవింగ్ చేసి తీసుకొస్తున్నాడు, ఆ ఇద్దరు చక్కగా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటున్నారు. అలా భార్యల వల్ల కొంతమందికి యోగం పడుతుంది అన్ని వేళల్లా. కారణం తెలిసినా మీకు, భార్యలలో దేవతా శక్తి ఉంటుంది, భక్తితో పూజించినటువంటి వాడు బాగుపడతాడు. ఆయన పడవద్దులండి, ఆయన పూజిస్తున్నాడండి, ఆయన భార్యను పూజించిన వాడికి అదృష్టం పడుతున్నారు కానీ బాగుపడతాడు. అలా ఉండాలి స్పిరిట్ అంటే. ఏది ఏమైనా భార్య అంటే దేవతా స్వరూపం అని పూజించేవాడు ఎప్పుడు బాగుపడతాడు. దానికి ఉదాహరణ లోపాముద్రను ఆ స్వరూపిణి కనుక నువ్వు నిశ్చింతగా మంత్రం ఇవ్వచ్చని అమ్మవారు చెప్పగానే ఇటు అగస్త్యునికి ఇటు లోపాముద్రకి కూడా ఆయన మహామంత్రం ఇచ్చాడు. షోడశాక్షరి, పంచదశి, బాలామంత్రం మూడు అనుష్ఠానం చేశారు వాళ్ళు. ఆ మహాత్ముల యొక్క మరిన్ని విశేషాలు రేపు మూడో రోజు కూడా చెప్పుకుందాం. ఇక మీదట మనం ఎప్పుడు వచ్చినా ఈ ఋషులు గొప్పతనమే చెప్పుకుందాం. ఇప్పుడు ఈసారి అగస్త్యుడి గురించి చెప్పాం, ఇంకోసారి వశిష్ఠుడు, ఒకసారి గౌతముడు, ఒకసారి దుర్వాసుడు, ఒకసారి వ్యాసుడు, ఇలా మహాత్ములైన ఋషులు అందరి గురించి వీలున్నంత వరకు నేను బ్రతికొండగా, మీరందరూ బ్రతికొండగా, అందరూ బ్రతికొండగా, అందరికీ ఓపికొండగా చెప్పుకుందాము అని మళ్ళీ అనుకుంటూ రేపు 6 గంటలకే కార్యక్రమం. రేపు శనివారం కనుక అందరికీ సెలవట కదా, శనివారం పరివారం కాదు అనుకున్నారు కనుక మీరు షార్ప్గా 6 అంటే 6 గంటలకల్లా వస్తారని, 6 గంటలకి నన్ను తీసుకొచ్చే బాధ్యత స్వీకరించిన వాడు కూడా నన్ను ఒక 10 నిమిషాలు ముందే వేదిక మీదకి తీసుకొస్తారని మంగళాశాసనం చేస్తూ 6 to 8 గంటల వరకు రేపు చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంగతి చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుమోస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.